ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మముల చెంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి ప్రత్యక్ష ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయిప్రసాద్. కృతయుగంలో సత్యాన్ని ఆరాధించారు, అందువల్ల అందరూ భగవత్ స్వరూపులుగా నిలిచారు. అట్లుకాక త్రేతాయుగంలో అసురత్వం మొలకెత్తడంతో భగవంతుడు రామావతారం దాల్చి దుష్టశిక్షణ చేసి ధర్మాన్ని ఉద్ధరించి ఆదర్శాన్ని అందించాడు. ఇలా కాలానుగుణంగా వచ్చే ప్రతి అవతారం ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చి ఆ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసి నిష్క్రమిస్తుంది. అదేవిధంగా సత్యసాయి అవతార లక్ష్యాలను మన స్వామివారు వారి ఉపన్యాసాలలో చక్కగా ప్రకటించారు. అవే భక్త రక్షణ, ధర్మరక్షణ, వేద పోషణ, విద్వత్ పోషణ. చిన్ననాడే సత్యం తన అవతార ప్రకటన చేసి నా భక్తులు నన్ను పిలుస్తున్నారు అని ఇంటిని వదిలిపెట్టిన నాడే స్వామి భక్త రక్షణకు ధర్మరక్షణకు నాంది పలికారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో సత్యసాయి అవతార వైభవంలోని లక్ష్యాలపై, వాటిలోని అంతరార్థాలపై శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో జాయింట్ డైరెక్టర్గా సేవలందించిన శ్రీ గంగాధర శాస్త్రి గారితో ఒకానొక స్వామి ఆరాధనోత్సవ సందర్భంగా రికార్డు చేయబడిన చర్చా కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. ఇందులో పాల్గొన్న స్వామి విద్యార్థులు శ్రీ నాగసాయి విశ్వేశ్వర్, శ్రీ అరుణ్ సాయి, శ్రీ సాయిచంద్, శ్రీ వరుణ్.
శ్రోతలందరికీ సాయిరాం. సాయిరాం సార్, గంగాధర శాస్త్రి సార్, బ్రదర్ సాయిప్రసాద్ చెప్పినట్టు స్వామి తన యొక్క ఉపదేశాల్లో ఎన్నోసార్లు ఉటంకించారు. వారు ఈ అవతారం తీసుకుని భూమి మీదకు వచ్చింది భక్త రక్షణ, ధర్మరక్షణ, వేద పోషణ, విద్వత్ పోషణ, ఈ నాలుగు తన అవతార లక్ష్యాలని స్వామి చాటారు. ముందుగా భక్త రక్షణ గురించి మేము కొంచెం వినాలనుకుంటున్నాం సార్. సో మనం గనక ప్రతి భక్తుడికి, ప్రతి సాయి భక్తుని దగ్గరికి వెళ్ళి స్వామి మిమ్మల్ని ఎలా కాపాడారో ఒక్క ఉదంతం చెప్పగలరా అంటే, వారందరి నుంచి వచ్చే ఒక్క సమాధానం ఏంటంటే, ఒక్క ఉదాహరణ ఏంటి, కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయంటారు. ఈ విధంగా స్వామి తన భక్తులందరినీ ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా, ఎన్నో సమయాల్లో, వివిధ రూపాల్లో రక్షించారు. సో సార్, మీ జీవితంలో స్వామి ఇలాగా ఏదైనా కష్టాల సమయంలో మిమ్మల్ని ఉద్ధరించిన ఒక్క ఉదంతం మాతో పంచుకుంటారు?
మీరు చెప్పినట్టుగా చాలా ఉదంతాలుంటాయి. నిజంగా ఆలోచిస్తే జీవితం అంతా కూడా వారి చేత రక్షింపబడుతూ ఉంటుంది. స్వామి ఒకనొక సందర్భంలో ఏమన్నారంటే, నీవు చూసేది ప్రత్యక్షంగా జరుగుతున్నది మాత్రమే చూస్తున్నావు, కానీ పరోక్షంగా జరుగుతున్నది నీకు ఎప్పటికీ అర్థం కాదన్నారు. దానికి ఉదాహరణగా చెప్తాను, ఒకనొక రోజుని మన హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ గారు శివరామ కృష్ణయ్య గారు కారు నడుపుతుండగాను అనాయాచితంగా ఒక చిన్న యాక్సిడెంట్ ఒకటి జరిగింది. యాక్సిడెంట్ జరిగితే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లారు, తీసుకొచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, వైద్యం చేయించారు. అప్పుడు స్వామితో విన్నవించారు, స్వామి వీరికి ఇలా యాక్సిడెంట్ జరిగింది, ఇంత ఇంత కొద్ది కొద్దిగా ఏదో దెబ్బలు తగిలాయి అది ఇది అంటే, స్వామి వెంటనే అన్నారు, చాలా పెద్దవి జరగాల్సినటువంటి వాటిని చిన్న చిన్న వాటితో సరిపెడుతూ ఉంటాను నేను, అది నీకు అలా అర్థం చేసుకోగలుగుతావు నువ్వు అని అడిగారు స్వామి. సాధారణంగా ఏం జరుగుతుందంటే, స్వామి భక్తపరాయణుడు కాబట్టి భక్తులందరూ వచ్చేటువంటి కష్టాలు ఆయనకు ముందుగానే తెలుస్తాయి కాబట్టి వాటన్నింటి నుంచి ముందే రక్షిస్తూ ఉంటారు. నా పర్సనల్ లైఫ్లో నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ గురించి నేను చాలా సార్లు చాలా చోట్ల చెప్పడం జరిగింది, వ్రాయటం కూడా జరిగింది. మీరు అడిగారు కాబట్టి ఉదాహరణ చెప్తాను. నాకు సెకండ్ డాక్టర్ కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి మా ఆవిడ్ని మెడికల్ టెస్ట్స్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈవిడికి నార్మల్ బేబీ పుట్టే అవకాశాలు లేవన్నారు. ఎందుకు అవకాశాలు లేవు అంటే, నా ఫస్ట్ డాక్టర్ పుట్టినప్పుడు ఆ అమ్మాయిది ఓ పాజిటివ్ గ్రూప్ అవడం చేత, నా భార్యది నెగటివ్ గ్రూప్ అవడం చేత, అటువంటి సందర్భాల్లో ఫస్ట్ డెలివరీ అయినప్పుడు 48 అవర్స్లో ఒక ఇంజక్షన్ చేయించాలి, అది మీరు చేయించలేదు కాబట్టి సర్వసాధారణంగా నార్మల్ బేబీలు పుట్టడానికి అవకాశాలు తక్కువ అని చెప్పారు. ఆ రోజుల్లో డాక్టర్ అల్రేజా గారిని ఉండేవారు, వారు స్వామివారిని రోజు చూస్తూ ఉండేవారు. ఆయన చాలా గొప్పవారు, ఆయన హనుమంతుని దర్శనం చేసుకున్నటువంటి వారు. జస్లోక్ హాస్పిటల్ చీఫ్ సూపరింటెండెంట్గా చేసి స్వామివారు రమణమని పిలిస్తే పుట్టపర్తి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి జీవితం అంతా కూడా స్వామి సేవలో గడిపినటువంటి చాలా పెద్ద డాక్టర్ గారు. సరే, ఆ రోజుల్లో మాకు స్వామి యాక్సెస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను స్వామివారికి విన్నవించుకున్నాను, స్వామి ఇదేదో డాక్టర్ గారు చెప్తున్నారు, నాకు నార్మల్ మా ఆవిడకి నార్మల్ బేబీ కలగడానికి అవకాశం లేదుట, ఇలా ఇలా జరుగుతుందట అని. అంటే ఏంటి, డీఫార్మ్డ్ చైల్డ్ కానీ, ఏ చైల్డ్ విత్ జాండిస్ కానీ, స్టిల్ బోర్న్ బేబీ కానీ, ఇలా రకరకాలైన అవకరాలతో పుట్టడానికి కానీ పుట్టకపోవటానికి కానీ అవకాశాలు చాలా ఎక్కువ అని. నేను స్వామికి విన్నవించగానే స్వామి నాతో చూసి అన్నారు, ఏ డాక్టర్ చెప్పాడు అన్నారు. అంటే స్వామి అని అల్రేజా గారే చెప్పారు స్వామి అన్న. అల్రేజాకి ఏం తెలుసు అన్నారు. అవును స్వామి, అది భగవంతుడిగా తమకు అన్నీ తెలుసు, వారికి తెలియకపోవచ్చు, కానీ నేను ప్రార్థిస్తున్నాను అంచేత ఈ కష్టాన్ని నుంచి మీరు గట్టెక్కించాలి అని. వెంటనే స్వామి అన్నారు, నేను చూసుకుంటాను, కంగారు పడక అన్నారు అని ఆయన విభూతి మెటీరియల్ వచ్చేసి నా చేతిలో వేసి తీసుకెళ్లి, ఇది మంచినీళ్ళలో కలిపి మీ ఆవిడ తాగమను, తరువాత అంతా చక్కబడిపోతుంది, నార్మల్ బేబీ పుడుతుంది, అంతగా అవసరమైతే ఏముందిలే, నేను గర్భంలో ఉండి కూడా బిడ్డలు రక్షించగలనన్నారు. తర్వాత ఈ డెలివరీకి తణుకు వెళ్ళినప్పుడు మా డాక్టర్లందరూ, మా ఫ్యామిలీ డాక్టర్స్ అందరూ చూసి, లేదండి మీకు బాబా గారు చేతే చెప్పు ఉండొచ్చు కానీ అలా జరగడానికి అవకాశాలు చాలా తక్కువ అండి, నార్మల్ బేబీ పుట్టదండి అని వారు చమత్కరించారు. వెంటనే అన్నారు, ఒకవేళ మీకు నార్మల్ బేబీ పుడితే మేము కూడా బాబాగారు భక్తులు అవడానికి ప్రయత్నం చేస్తామన్నారు. మీకు అవక తప్పదులేండి అని అనుకున్నాను, నేను మనసులో అనుకుని వదిలేశాను. తర్వాత అక్కడే డెలివరీ జరిగింది, అక్కడే డెలివరీ జరిగితే చాలా నార్మల్ బేబీ పుట్టింది, అండ్ ఏ లార్జ్ బేబీ అన్నమాట. జనరల్గా అంత సైజు బేబీలు పుట్టరు, కొంచెం లార్జ్, బట్ షీ వాజ్ వెరీ డార్క్ ఇన్ కలర్. ఆ అమ్మాయి పుట్టగానే నాకు తెలిస్తే నేను స్వామివారికి విన్నవించాను. తర్వాత ఇక్కడ తీసుకొచ్చినప్పుడు స్వామి చూశారు, స్వామి చూసి నల్లగా ఉందని అనుకుంటున్నావా అన్నారు. ఆడపిల్ల కదా నల్లగా ఉంది అని బెంగపెట్టుకున్నావా అన్నారు. అదేమి లేదు స్వామి అన్నారు, 6 నెలల రంగులు మారుస్తుందిలే అన్నారు. అంటే 6 మంత్స్ దాటేసరికి చాలా ఫెయిర్ కాంప్లెక్షన్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత స్వామివారి అమ్మాయిని ఆశీర్వదిస్తూ అక్షంతలు ఒక 5-6 నిమిషముల పాటు అక్షంతలు కురిపించారు అమ్మాయి మీద, కురిపిస్తూ అన్నారు, ఈ అమ్మాయి భక్తిమంతురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, ధైర్యవంతురాలు, జ్ఞానవంతురాలు, అన్ని రకాలుగాను కూడా భాగ్యవంతురాలు, ఇవన్నీ కూడా ఈమెకు సముపార్జిస్తాయి, ఈ అమ్మాయి బతుకున్నంతకాలం నా భక్తురాలుగా జీవితం కొనసాగుతుంది అన్నారు. దానికి తార్కాణంగానే చదువులు చాలా ప్రశస్తంగా చదువుకోవటం, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండటం, ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికాలో సెటిల్ అవటము, అమ్మాయికి వివాహం అవటము, ఆ అమ్మాయికి ఇద్దరు కొడుకులు పుట్టడము, అన్ని ఇట్స్ అ వెరీ గ్రేట్ మిరకిల్ విచ్ పెర్ఫార్మ్డ్ ఇన్ మై ఓన్ లైఫ్. అటువంటి చాలా మిరకిల్స్ చేశారు నా జీవితంలో, మీరు చెప్పారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్పాను మీకు.
సార్, మీరు చెప్పిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని స్వామి మనకి ఎంత రక్షిస్తారు భక్తుల్ని అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి విశ్వాసం అనేది చాలా ముఖ్యంగా భావించాలి మనం. ఎందుకంటే నాకు మీరు చెప్పిన అనుభవం ద్వారా నాకు అది అర్థమైంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే విశ్వాసంతో స్వామి మెటీరియలైజ్ చేసిన విభూతిని మంచినీళ్ళ కలిపి మీ ఎప్పుడైతే ఇచ్చారో, ఆ విశ్వాసంతో మీరు స్వామిని నమ్మి ఇవ్వడం వల్ల మనకి రిజల్ట్ కనపడింది. బయట వైద్యులు చెప్పినా సరే మీరు స్వామి చెప్పారు కాబట్టి ఆ విశ్వాసంతో మీరు చేశారు. సో మిగతా లక్ష్యాలను కూడా మనం వాటి అంతరార్థం తెలుసుకోవడానికి, అవి మన జీవితంలో ముఖ్య కార్యక్రమాలుగా మార్చుకోవడానికి విశ్వాసం అనే దాన్ని ఇంకా మనం ఏ విధంగా సంకల్పించుకోవచ్చు మనలో మనం.
విశ్వాసం అనేటటువంటిది పెరగాలి అంటే మీకు ఒక జీవిత రహస్యం తెలియాలి. ఆ జీవిత రహస్యం ఏమిటంటే జన్మ అనేటటువంటిది ఎంతో కాలం ఉండదు. అసలు మనం భూమి మీద ఎంతకాలం ఉంటామో మనకే తెలియదు, మనం ఎందుకు వచ్చామో తెలియదు, మనం ఎక్కడికి వెళుతున్నామో తెలియదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఏమీ కూడా మనకి తెలియవు. మనం అన్ని తెలుసు అని అనుకునే భ్రమలో బతుకుతూ ఉంటాం. అనాదిగా అన్ని అవతారాలు కూడా ఇదే సత్యాన్ని మనకు చెప్తూ వచ్చాయి. మీరేదో నేను చేస్తున్నా అనే భ్రమలో ఉంటాం, అదే అజ్ఞానం. యాక్చువల్గాను జ్ఞానం ఏమిటి అంటే భగవంతుడు సాక్షాత్తు ఎదురుకుండా నుంచుని నేను భగవంతునిరా, నేనే నిన్ను సృష్టించానురా, నిన్ను ఈ సృష్టినంతని నడుపుతున్నది నేనురా అని నమ్మలేకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదన్నమాట. అందుకే షిరిడి అవతారంలో కూడా శ్రద్ధ సబూరి అని చెప్పేవారు. అవి రెండూ ఉండాలి. విశ్వాసం అనేది ప్రధానం. స్వామి ఎప్పుడూ చెప్తూ ఉండారు విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఉదాహరణకి మహాభారతంలో అశ్వత్థామ గారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అపానం అవ్వాలని కోరుకున్నప్పుడు, బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్న ప్రాణిని ఎంతో బాధపడుతున్నప్పుడు ఆవిడ పాండవుల దగ్గరికి వెళ్లి శరణు కోరలేదు, శ్రీకృష్ణ పరమాత్ములు వారి కాళ్ల మీద పడి కోరింది, నా బిడ్డను రక్షించు అని. విశ్వాసం, ఆయన ఒక్కడే రక్షించగలడని. భూమి మీద ఆవిడ పాండవులంత వీరులు, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అన్ని సంపదలు అన్ని శక్తులు ఉన్నాయి, కానీ ఇట్ ఈస్ బియాండ్ ది పవర్ ఆఫ్ ఎనీబడీ ఇన్ ది యూనివర్స్. ఒక పరమాత్ముడు మాత్రమే చేయగలడు. స్వామి వెంటనే గర్భంలో ప్రవేశించి రక్షించారు. విశ్వాసం, ఉత్తరక విశ్వాసం ఉంది, పాండవులకి కృష్ణుడి ఎందు విశ్వాసం ఉంది, హనుమంతుల వారు నేను ఈ పని చేయగలను ఎందుకంటే రామకార్యం కాబట్టి అనే విశ్వాసం ఉంది. అన్ని అవతారాల్లోనూ కూడా ఎప్పుడు స్వామి అసలు కోటాను కోట్ల సార్లు చెప్పారు నీకు ప్రధానంగా కావలసినటువంటిది విశ్వాసము అని. అదే మనకు ఉండదు. ఎందుచేతంటే అజ్ఞానం. ఆ అజ్ఞానం పోగొట్టుకోవడం కోసమే మనం ఏం చేస్తూ ఉండాలంటే పరిశ్రమిస్తూ ఉండాలి. ఎప్పుడు పరిశ్రమించటము అంటే ఏమీ లేదు, శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధతో పాటుగా ఎప్పుడు కూడా నామస్మరణ, జపము, ధ్యానము వీటన్నిటి ఎందు ఒక భగవంతుడెవడో ఈ సృష్టిని నడిపిస్తున్నాడు అన్న విశ్వాసం లేకపోతే ఏదీ కూడా సాధ్యం కాదు ప్రపంచంలో. దీన్ని మనమే నడిపించట్లేదుగా ఈ సంఘాతాన్ని అంతా. నేను సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, పంటలు పండుతాయి, చెట్లు పెరుగుతున్నాయి, పళ్ళు వస్తున్నాయి, ఎన్నెన్నో జరుగుతాయి, నదులు ప్రవహిస్తున్నాయి. హూ ఈజ్ డూయింగ్ ఆల్ దిస్ ఇన్ ద వరల్డ్? అసలు గాలిలో తేలుతోంది భూమి, ఎలా తేలుతోంది? వస్తున్నారు, వెళుతున్నారు, యుగాలు మారుతున్నాయి, ప్రజలు ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు, కోటాను కోట్ల మంది జీవులు పుడుతున్నాయి, నశిస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, హూ నోస్? ఈ రోజు వరకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే నేను ఏమన్నారంటే ఎప్పటికీ కూడా ఆ భగవత్ శక్తి అనేటువంటి దాన్ని నీకు విశ్వాసం ఉండాలి అని స్వామి మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నీకు ఒక దీపం కుంది ఉంది, దానిలో ఆయిల్ వేశావు, దానిలో ఒత్తి వేశావు, అగ్గిపెట్టి ఉంది, అన్నీ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి అన్నీ. దీపం తనదే వెలగదుగా, వెలిగించేవాడు ఎవడో ఒకడు ఉండాలిగా. ఈ సమస్త సృష్టి అన్నీ ఉన్నాయి, దీన్ని నడిపించే సంఘాతాన్ని చేసి ఎవరో ఒకరు ఉండాలిగా. ఉంది ఆ శక్తి, ఆ దివ్య చైతన్యంతో కూడినటువంటి శక్తి నడిపిస్తోంది. ఇప్పుడు మనం ఉన్నాం, మనం నమ్మినా నమ్మకపోయినా కొంతకాలానికి మనం ఉండం, అది సత్యం. మనం ఆ సత్యాన్ని గుర్తించటం లేదు. మనం ఎప్పటికీ ఇక్కడే ఉంటాము అనే విశ్వాసంతో నమ్ముతూ బతుకుతూ ఉంటాం మనం, విచ్ ఇస్ రాంగ్. మానవుడి యొక్క అజ్ఞానం ఏంటంటే నేను శాశ్వతంగా ఉంటాను, ఉండవు, ఇది సాధ్యం కాదు. అసలు రాక్షసులందరూ యొక్క అజ్ఞానం అక్కడే ఉంది. వాళ్ళు ఎప్పుడు తపస్సు చేసినా ఒకటే కోరుకునేవారు, నాకు చావు లేకుండా వరమి అనేవాడు దేవుడు గారు కనిపించగానే, అది తప్ప ఏదైనా కోరుకో అంటారు ఆయన కదా. ఆ అజ్ఞానమే ఈ మూర్ఖత్వానికి అంతకీ కారణం అన్నమాట. అంతే విశ్వాసం ప్రధానం, మీరు విశ్వసించాలి. ఇప్పుడు గాలి పీలుస్తున్నారు, మీకు గాలి కనిపించట్లేదే, గాలి లేదంటారా, అందుచేత విశ్వసించాలి కదా. నిప్పు కాలుతుంది కదా ముట్టుకుంటే, విశ్వాసం ఉందా లేదా. తీపి అనే రుచి ఉంది, రుచిని విశ్వాసం ఉంది, తెలుస్తోంది, నాలుక మీద చేసుకుంటే తెలుస్తోందిగా. విశ్వాసం ప్రధానం దేనికైనాను. ఆ విశ్వాసం లేకపోతే అసలు ఏ రకమైనటువంటి అభివృద్ధి సాధ్యం కాదు. ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రధానంగా కావలసినటువంటిది విశ్వాసము. అందుకే స్వామి చాలా విశ్వాసం ప్రధానం, దివ్యత్వం ఎంత
అంటే. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్, భక్త రక్షణ అనేది దానికోసం మీరు చెప్తూ విశ్వాసం ఉండాలి అని చెప్తున్నారు. ఒకవేళ నాకు విశ్వాసం ఇంకా కలగలేదు, లేదా నేను మొదటిసారి స్వామి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నేను ఎలా తీసుకుంటాను, అంటే నేను డైరెక్ట్ గా స్వామి దగ్గరికి వస్తూనే స్వామి దేవుడు అని నమ్మాలా, కానీ స్వామి చాలాసార్లు నన్ను టెస్ట్ చేయండి, మీకు నచ్చినట్టు నన్ను పరీక్షించండి, కానీ పరీక్షించిన తర్వాత అప్పుడు విశ్వాసం పెంచుకోండి అన్నారు. ఈ రెండింటికి కొంచెం ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, లేదు మనం డైరెక్ట్ గా ఫెయిత్ ఉంటేనే స్వామి మనల్ని రక్షిస్తారో?
ఈ క్వశ్చన్ కి అవతారంలోనే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతో మంది స్వామిని పరీక్షించడానికి వచ్చారు ఇక్కడికి. చాలా మంది సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, ఎంతో మంది నాన్ బిలీవర్స్, ఎంతో మంది స్వామి అవతారం ప్రకటన చిన్నతనంలోనే స్వామి దగ్గరికి చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వారిని పరీక్షించాలని, నిజంగా ఆయన దేవుడేనా అని. సైంటిస్టులే వచ్చారు. ఉదాహరణకి భగవంతం గారు ఎన్నో గొప్ప సైంటిస్ట్ అయ్యుండి, సైంటిఫిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయ్యుండి, వారు కూడా వచ్చారు ఇక్కడికి. స్వామి కొన్ని రకాలైనటువంటి విచిత్రమైనటువంటి థింగ్స్ అన్ని క్రియేట్ చేసి వారి చేతిలో పెట్టి, అసలు ఇది ఏ మెట్టలో చెప్పండి చూద్దాం అన్నారు. ఇట్ ఈస్ రికార్డెడ్. వారు చెప్పలేకపోయారు అదేమిటను. విశ్వాసం లేకపోవటం అనేటటువంటిది మీరు వస్తారు, మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తే నేను విశ్వసిస్తానని అంటారు. స్వామి అనుగ్రహం ఉంటే వారు ఎక్స్పీరియన్స్ ఇస్తారు, లేదో మీకు విశ్వాసం కలిగేలా ఆయన చేస్తారు. అవన్నీ జరిగే ఎంతో మంది జీవితాల్లోనూ పరీక్షించడానికి రావచ్చు. స్వామి ఏమనుకోరు, నువ్వు పరీక్షించడానికి వచ్చినంత మాత్రం నేను అనుకుంటే వీడిని అన్ని పరీక్షించడం అనుకోరు స్వామి. ఎందుచేతంటే అవతారంలో ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ అన్ అవతార్ ఈజ్ హ్యూమిలిటీ. వారు ఎంత హంబుల్ గా ఉంటారంటే కిందకు వచ్చేస్తారు. భక్త రక్షణ కోసం మీరు బాగా ఎండలో నడుస్తుంటే మీ కాళ్ళు చెప్పులు పట్టుకొచ్చి చెప్తే ఇస్తారు, మీకు చెప్పులు వేసుకోండి, మీరు వేసుకోండి, చెప్పులు వేసుకోండి అంటారు. మన హాస్టల్లో ఎన్నోసార్లు భోజనాలు పెట్టేవారు, భోజనాలు పెడుతున్న వీఐపీలు భోజనాలు తినడం, స్వామి ఆ భోజనాలు పెట్టడం, వడ్డించడం అయిన తర్వాత లైన్లో నడుస్తూ ఉండేవారు. నడుస్తూ నడుస్తూ ఒక ప్లేట్ దగ్గర ఆగేవారు, ఆగి అక్కడ వ్యక్తిని చూసేవారు. చూసి, అరే నీకు స్వీట్ ఎవరు పెట్టారు అనేవారు. అందరితో పాటు వడ్డించారు స్వామి అని. నువ్వు డయాబెటిక్ కదా, నువ్వు తినకూడదు కదా, తీసేయండి అని చెప్పి తీయించేసేవారు ఆయన. ఇంతమంది డివోటీస్ లో ఆయనకి డయాబెటీస్ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవడం, అక్కడికి వెళ్ళటం, అది మీరు తినకుండా మీకు మంచిది కాదు అనేటటువంటి దాన్ని చెప్పడం, దిస్ ది లెవెల్ టు విచ్ భగవాన్ కమ్స్ డౌన్ టు ప్రొటెక్ట్ ఎ డివోటీ. అండ్ ఇదే కథని స్వామి ద్రౌపది విషయంలో చెప్పారు. ఆవిడ భీష్ముడి దగ్గర వెళ్ళిన ఆవిడ చెప్పులు మోశారు ఆయన చంకలో పెట్టుకుని, చేయలేదు. శ్రీరామచంద్రులు వారి ఎంగిలి పళ్ళు పెడితే తిన్నారు చివరి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో, ఎక్స్పీరియన్స్ ఇస్తే నమ్ముతాను, ముందు నాకు ఎక్స్పీరియన్స్ ఇయ్యి, లేదు అని అంటే నేను నిన్ను నమ్మను అన్నాడు అనుకోండి. ఒకవేళ నిజంగా ఆ స్థితి ఏర్పడింది అనుకోండి, మనం ఎలా ఆలోచించాలి, నష్టం ఎవరికి అని ఆలోచించాలి. ఆధ్యాత్మిక మార్గంలో నడవకపోతే మనకే నష్టం అంతే, భగవంతుడికి నష్టమే ఉండదు. భగవంతుడు నిత్యతృప్తుడు, ఎప్పుడు తృప్తి, ఎప్పుడు ఆనందంగా ఉంటారు వారు. మన కోసం పాటు పడతారు ఎంత కిందకి వచ్చైనా సరే. అంటే మనమే ఒదిగి ఒదిగి ఉండాలి. స్వామి దీనికి చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. దర్శనం ఇచ్చినప్పుడు నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీరు తల ఎత్తుకుని తిరగను, ఎప్పుడు తల వంచుకుని నడుస్తాను నేను. టు టెల్ యూ దాట్ నువ్వు కూడా వంగి ఉండు అని చెప్పడానికి. వంగి ఉండడంతో ఏమవుతుందంటే మనిలో సంస్కారం అభివృద్ధి చెందుతుంది. మనకి ఒకే ఒక్క ప్రాబ్లం ఉంది మానవ జన్మలో, మనకి చాలా సీరియస్ ప్రాబ్లం ఒక్కటే ఉంది, దట్ ఈజ్ ఈగో. ఆ ఈగోని చంపేసుకున్నామంటే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. దట్ ఈజ్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్.
సార్, మీరు ఈ చెప్పుల ఉదంతం గురించి చెప్పగానే నాకు స్వామి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన గుర్తొచ్చింది. ఒకసారి ఏంటంటే, స్వామి ఒక యాత్ర మీద వెళ్తున్నారు. మధ్యలో పొలాల్లో పనిచేసే చాలా మంది రైతులు అరే స్వామివారు వస్తున్నారని చెప్పి ఆ బస్ దగ్గరికి రావడం మొదలెట్టారు. సో అది హైవే, మధ్యాహ్నం 12 గంటలు. సో స్వామి వెంటనే బస్ ఆపించారు. ఏ బస్ ఆపండి, భక్తులు వస్తున్నారు, వాళ్ళకి దర్శనం చేసి వస్తానని. సో ఒక విద్యార్థి ముందు వెళ్లి తలుపు తీశాడు, బస్ తలుపు తీసి బయటికి వెళ్లాడు. బయటికి వెళ్ళగానే రోడ్డు ఎంత వేడిగా ఉందంటే అతను వెంటనే గెంతాడు, పక్కన గడ్డిలో గెంతాడు, రోడ్డు అలా కాలిపోతుందన్నమాట. సో ఈ స్వామి బస్సులో ఉన్నారు, వెనకాల కారు వస్తుంది. వెనకాల కారు వైపు చూసి ఈ విద్యార్థి సంజ్ఞ చేశాడు, చప్పల్ అని సంజ్ఞ చేశాడు. సో అక్కడ కారు డ్రైవర్ పద్మనాభం గారు ఆయన వెంటనే ఈ సంజ్ఞను అర్థం చేసుకుని చెప్పులు తీసి బయట పెట్టారు. సో వారు అక్కడ చెప్పులు పెట్టారు. స్వామి చెప్పులు వేసుకోకుండా పొలాల్లోకి వెళ్లి అందరికీ దర్శనమిచ్చి వెనక్కి వస్తూ ఈ మాట అన్నారు, బుద్ధి లేదు మీకు, నేను బయటికి వెళ్తున్నానంటే వాళ్ళకి దర్శనమిస్తాను కదా, దర్శనమిస్తున్నానంటే నేను వాళ్ళకి పాద నమస్కారాలు ఇస్తాను కదా, అలాంటప్పుడు నేను చెప్పులు వేసుకుని ఎలా వెళ్తాను? ఇది స్వామి తన భక్తుల కోసం ఎంత కిందకి దిగి వచ్చి వారి భౌతిక కాయాన్ని ఎన్నో రకాలైన కష్టాలకి గురిచేసి భక్తుల ఆనందం ఒకటి కోరుకునే అవతారం యొక్క లక్షణం ఇది.
దీనిలో ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం ఒకటి చెప్తా మీకు. ఇప్పుడు ఆయన చెప్పిన దానిలోనూ దర్శనమిస్తున్నారు. రోజున ప్రశాంతరణలో స్వామి, మేమందరం కూర్చున్నాం దర్శనానికి, చాలా హాట్ గా ఉంది, గ్రౌండ్ అంతా కాలిపోతుంది, మేమేమో సీట్లు వేసుకు కూర్చునే వాళ్ళం. స్వామి దర్శనం చేసుకుని వచ్చి మా పక్కన ఆగారు, మా ముందు ఆగారు. మా ముందు ఆగితే మాలో ఒక టీచర్ అన్నారు, స్వామి చాలా వేడిగా ఉంది, స్వామి కాళ్ళు కాలిపోతున్నాయి అంటున్నాను, అంత వేడిగా ఉంది, తమరు చెప్పులు వేసుకుని దర్శనమిస్తే వద్దనేటటువంటి వారు ఎవరు స్వామి, తమరు చెప్పులు వేసుకుని రావచ్చు కదా, కాళ్ళు బాగా కాలుతాయి స్వామి అన్నారు. అంటే వెంటనే అన్నారు, నీకెలా తెలుసున్న కాళ్ళు కాలుతాయని అన్నారు. అదేమిటి స్వామి, ఇంత ఎండలో మామూలుగా ఇటువంటి దాని మీద, ఈ గ్రౌండ్ మీద, ఈ నేల మీద నడిస్తే, కాంక్రీట్ ఉండేది ఆ రోజుని, ఈ కాంక్రీట్ గ్రౌండ్ మీద నడుస్తుంటే కాళ్ళు కాలుతాయి కదా స్వామి అంటే వెంటనే అన్నారు, నేను ఎక్కడ పాదం పెడితే అక్కడ భూమి చల్లబడుతుంది. ఎందుచేతో తెలుసా, మొత్తం పంచభూతాలు కూడా నా అధీనంలో ఉంటాయి, నేను ఎలా చెప్తే అవి వింటాయి, అంటే నేను ఎక్కడ పాదం పెడుతున్నానో అక్కడ చల్లబడుతుంటుంది, నా కాళ్ళు కాలవు ఎప్పుడూ. సో ఆ ఎగ్జాంపుల్ని మనం అన్వయించుకుంటూ తీసుకెడితే భగవంతుడు పంచభూతాలని కూడా తన అదుపులో ఉంచు, ఆ పంచభూతాలు ఈయనకి అనువర్తించి నడుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. అదే అన్నారు స్వామి, స్వామి యూ డెరైవ్ ఎనర్జీ ఫ్రమ్ ది పంచభూతాస్ అన్నాడు ఎవడో, అంటే హూ సెడ్ దాట్ అన్నారు, యు ఆర్ రాంగ్, పంచభూతాస్ రిసీవ్ సస్టెనెన్స్ ఫ్రమ్ మీ అన్నారు, నేను వాటికి సస్టెనెన్స్ ఇస్తానన్నారు. అవతారం వైభవాన్ని ఆయన అలా ప్రకటిస్తూనే ఉన్నారు ఎన్నిసార్లు, మనకి గుర్తు, మనకి తట్టటం లేదు మనం ఏ పాయింట్ని పట్టుకోవాలి, ఏ రహస్యాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి అన్నది ఇంపార్టెంట్ అన్నమాట.
సరే, భక్త రక్షణ వరకు ఇది బాగుంది, ఇప్పుడు ధర్మరక్షణ కూడా ఉంది కదా. ఈ ఆస్పెక్ట్లో, ఈ అంశంలో స్వామి యొక్క అవతార విశిష్టత ఎలా ఉంది? ధర్మరక్షణ అని అన్నారు కానీ ఇప్పుడు రాముడు కృష్ణుడు వచ్చినప్పుడు అక్కడ రావణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆయన చెప్పారు. తర్వాత కంసులు, దుర్యోధనుడు వంటి వాళ్ళని కృష్ణుడు వధించాడు. అదే మరి స్వామి ఈ అవతారం తీసుకున్నప్పుడు ధర్మరక్షణ చేయడం ఎలా చేశారు?
సార్, నాకు తెలిసింది ఏమనగా, మనం అలా కాలేజ్ ముందు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ పైన ఒక కోట్ ఉంటున్నారు, అదే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, ఇన్ దిస్ ఏజ్ ద వికెడ్ విల్ నాట్ బి పనిష్డ్ బట్ దే విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. స్వామి నాకు తెలిసి ఈ కాలంలో స్వామి కిందికి వచ్చి ధర్మబద్ధంగా మనం ఉండటం వల్ల వాటి ఉపయోగాలు ఏంటో చెప్పి మనతో పాటు, అంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకో వాళ్ళని తిట్టకుండా, అంటే వాళ్ళని పనిష్ చేయకుండా, వారిని వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మెయిన్ కాజ్ దగ్గరికి వెళ్ళి వారిని ట్రాన్స్ఫార్మ్ చేశారని నేను అనుకుంటున్నాను.
నాకు అర్థమైన విషయం ఏంటంటే, స్వామి తన భక్తుల్ని ధర్మమార్గంలో నడిపించడానికి, ప్రతి మానవుని ఈ కలియుగంలో ధర్మమార్గంలో నడపడానికి అతను ఏ రకంగా అయితే ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడో, స్వామి వాడిన ఒక ఆయుధం ప్రేమ అని చెప్పొచ్చు. సో ఆ ప్రేమ అంశంపై మీరేమైనా మాకు కొంచెం అందించగలరు?
ధర్మోద్ధరణ అనేటటువంటిది అవతారం యొక్క తత్వమే అది అయి ఉంటుంది ఎప్పుడూ కూడాను. అన్ని యుగాలలోనూ కూడా అన్ని అవతారాలు ఎందుకు ఉదయిస్తాయంటే ధర్మోద్ధరణ కోసమే ఉదయిస్తాయి. ఎందుకంటే భగవద్గీతలో భగవాన్ ఆ రోజునే చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాః, ధర్మానికి గ్లాని ఎప్పుడెప్పుడు కలిగితే అప్పుడప్పుడు వస్తూ ఉంటానన్నారు. మీకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని చెప్పి నాకు తోస్తుంది. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉదాహరణకి ఈ రోజునే సంఘంలో చాలా అధర్మం పేరుకుపోయింది. ఎంత అధర్మం పేరుకుపోయింది అంటే, ప్రతి వారు కూడా వారి యొక్క స్వప్రయోజనాల్ని స్వార్థాన్నే చూసుకుంటున్నారు తప్ప అసలు వారి యొక్క ప్రకృతి సహజమైనటువంటి నేచర్ని, వాట్ ఈజ్ యువర్ నేచర్, అసలు నీ స్వభావం ఏమిటి, ఆ స్వభావాన్ని మనం మరిచిపోతున్నాం కంప్లీట్ గాను. యు ఆర్ డివైన్ బై నేచర్ బట్ యు ఆర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యానిమల్. స్వామి అనేవారు అస్తమానం కూడాను, మీరందరూ కూడా పశువులులా ప్రవర్తిస్తున్నారు, మీరు మానవులులా ప్రవర్తించడం, ముందు మానవులు అవ్వండి తర్వాత దివ్యత్వం వైపు వెళదాం అనేవారు. సో ఈ పశుత్వం స్వార్థం ఉన్నంత కాలంలో ధర్మానికి దూరం అయిపోతాం మనం. ధర్మం ఏం చేస్తుందంటే మనని దివ్య మార్గం మీద నడిపిస్తుంది ఎప్పుడు కూడాను. మన జన్మ యొక్క సార్థకతని, ది వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ అకాంప్లిష్డ్ వెన్ యూ ఆర్ ఆన్ ది పాత్ ఆఫ్ రైటియస్నెస్. మానవుల్లో స్వార్థం పెరిగింది. పైగా స్వామి అన్నారు, చదువుకోని వారి కంటే చదువుకున్న వారి మూలాన్ని ప్రపంచానికి ప్రమాదం ఎక్కువగా ఏర్పడుతోంది ఈ రోజుల్లో అన్నారు. ఎందుకంటే చదువుకున్న వాడికి హౌ టు వయలేట్ లా అండ్ ఎట్ ఎస్కేప్ పనిష్మెంట్ తెలుసు. అందుచేత ఈ రోజున చదువుకున్నటువంటి వారందరూ ఏం చేస్తున్నారంటే, ధనాన్ని సంపాదించుకోవటము, పదవిని సంపాదించుకోవటము, అధికారం సంపాదించుకోవటము, ఇదే తప్ప ధర్మ మార్గంలో ఉండి అసలు మనం ఎందుకు చదువుకున్నాం, ఈ చదువు వల్ల ప్రయోజనం ఏంటి, మన జన్మను ఎలా సార్థం చేసుకోవాలి, మనం మరిచిపోయాం కంప్లీట్ గా. స్వామి ఇది చూపించడం కోసమే మనకి విద్యా సంస్థలను ఏర్పరిచారు, వాటర్ ప్రాజెక్టును టేకప్ చేశారు, హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్లో డాక్టర్ గారు వైద్యం చేస్తున్నారు అనుకోండి, ఒక డాక్టర్ గారు బాగా చదువుకున్నారు, పెద్ద సర్జన్ అయ్యారు అంటే వారు ఏం చేయాలి యాక్చువల్ గాను, వారి జ్ఞానాన్ని అంతని కూడా సంఘం యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించాలి, అంతేగాని వారి స్వార్థం కోసం ఉపయోగించుకోకూడదు. నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ అనుకోండి, నేను ఆ పిల్లలందరూ మీరు క్లాసుకి రాకండి, నా ఇంటికి రండి, అక్కడ పాఠాలు చెప్తాను, నేను ట్యూషన్ చెప్తాను, మీరు నాకు డబ్బులు ఇవ్వండి అంటే ధర్మం ఎలా అవుతుంది? నా వృత్తిని నేను ఎలా నిర్వర్తించాలో అలా నిర్వర్తించి ధర్మ రక్షణ చేయాలి తప్ప ఇలా చేయకూడదు. అందుకని స్వామి ఇది పెట్టారు. పెట్టినప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చారు, ఎంతో మంది ప్రొఫెసర్లు, ఎంతో మంది డాక్టర్లు, ఎంతో మంది పెద్ద పెద్ద విద్యావంతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన యూనివర్సిటీలో ఒక్క 10 రోజులు పాఠం చెప్పడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి బతిమాలి, ఆ 10 రోజులు మన యూనివర్సిటీ వారు అవకాశం ఇస్తే పాఠం చెప్పి ఎంతో ఆనందపడుతున్నారు. ఏమి ఆశించకుండా ఈ అవకాశమే మహాభాగ్యం, ఎందుకంటే ఇక్కడ 10 రోజులు పాఠం చెప్పడం వల్ల మా జన్మ సార్థకత పొందుతోంది అని అనుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్నారు వాళ్ళందరూ, డాక్టర్లు ఎన్నో దేశాల నుంచి, కొన్ని ఆపరేషన్లు అయినా చేయగలుగుతున్నాం, ఫ్రీగా చేస్తాం మేము ఇక్కడే, మమ్మల్ని పార్టిసిపేట్ చేయనివ్వండి అంటున్నారు. మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ ఈ రోజుని స్వామివారి యొక్క మొబైల్ హాస్పిటల్ ఇస్ అ రోరింగ్ సక్సెస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఇట్ ఈస్ డీప్లీ డిస్కస్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే. ప్రపంచం అంతా కూడా మన మొబైల్ హాస్పిటల్ గురించి చాలా దీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే మన మొబైల్ హాస్పిటల్ అన్ని గ్రామాలకి వెళ్లి వాళ్ల తలుపులు తట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ బయటికి పీల్చి వాళ్ళకి పరీక్షలు చేసి, వాళ్ళకి పెద్ద పెద్ద పరీక్షలు చేయాలంటే మనం సూపర్ స్పెషాలిటీ తీసుకొచ్చి చేయించి, మందులు ఊరికే ఇచ్చి, ఎక్స్రేలు తీసి, ఎంఆర్ఐ అన్ని టెస్టులు చేసేటటువంటి హాస్పిటల్ తోటి డాక్టర్లందరూ వాళ్ళందరూ వాళ్ళు పేర్లు ఇస్తున్నారు, మేము వస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి స్పెషలిస్టులందరూ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. మనకి ఇక్కడే ఉన్నప్పటికీ మనకి కొన్ని విషయాలు తెలియవు, ఇంకా మనం యూనివర్సిటీలో బిజీగా ఉంటాం కాబట్టి, కానీ మనం తెలుసుకుంటూ ఉండాలి ఇవన్నీ ఎంత జరుగుతోంది. వాటర్ ఇంకా చెప్పక్కర్లేదు, దాని గురించి నేను ఎంత మాట్లాడినా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొజెక్ట్ ది హోల్ ట్రూత్. రాయలసీమలో ఒక గ్లాస్ నీళ్ల కోసం 10 కిలోమీటర్లు నడిచేటటువంటి టైం ఉండేది. ఈ రోజున ప్రతి గుమ్మంలోకి కూడా నీళ్లు పెడతాయి. అండ్ నీరు అంటే మీకేంటో తెలుసు, జీవితానికి ప్రధానమైనటువంటిది నీరు. నీరు లేకపోతే జీవితమే అసలు సాధ్యం కాదు. అటువంటి నీటిని డైరెక్ట్ గా గుమ్మాలలోకి వెళ్లి వాళ్ళ దాహాన్ని తీర్చేటటువంటి అద్భుతమైనటువంటి మిరకల్ ఇస్ అకాంప్లిష్డ్ బై భగవాన్ బాబా సింగిల్ హ్యాండెడ్. గవర్నమెంట్ చేస్తానా సరే మీరు వద్దన్నారు. ధర్మస్థాపన ప్రజల మొహాల్లో ఆనందం చూడాలనుకోవాలి. మనం ఏదైనా పని చేసామనుకోండి, మన పని ద్వారా వాళ్ళు ఆనందం చూడాలి వాడి మొహంలోనూ. అంతేకాని వాళ్ళు దుఃఖం చూస్తే, హాస్పిటల్కి ఎవడో వైద్యం చేయించుకోవడానికి వచ్చాడు, వాడు వైద్యం చేయించుకోవడానికి వచ్చినప్పుడు వైద్యం చేసి మనం ఆనందాన్ని ఇవ్వాలి వాడికి, వాడు దుఃఖాన్ని ఇస్తే. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ధర్మ రక్షణ కోసం ఇవన్నీ చేస్తాం. ఆ రకంగాను మనందరినీ గైడ్ చేస్తున్నారు స్వామి.
ఈ అంశంలో సార్ చెప్పింది గుర్తొస్తుంటే, ఈ వాటర్ ప్రాజెక్ట్ గురించి సార్ చెప్పింది ఒక మాట గుర్తొస్తుంది, వాటర్ ప్రాజెక్ట్ కట్టించినందుకు ఒకరోజు స్వామి దర్శనం ఇస్తున్నప్పుడు గ్రామ పెద్దలందరూ వచ్చి స్వామివారికి ధన్యవాదాలు అర్పించాలని వచ్చారు. ఆ సమయంలో సార్ అక్కడే ఉండడం జరిగింది. సో సార్, అప్పుడు ఏం జరిగింది? స్వామి తన ప్రేమను ఎలా కురిపించారనేది ఒక్క మాట మీరు చెప్పగలరా మాతో?
దగ్గర దగ్గర 1500 గ్రామాలు 2000 గ్రామాల నుంచి గ్రామ పెద్దలందరూ వచ్చి ఆశ్రమంలో కూర్చున్నారు. నా పక్కన ఉన్నాను నేను. స్వామి వచ్చి వాళ్ళందరి ముందు నిలబడి అడిగారు, ఏం బంగారు, ఎందుకు ఇలా వచ్చారు అందరూ మీరు అన్నారు. స్వామి, ఇంతవరకు ఎవరూ చేయలేనిటువంటి పని చేశారు. తమరు మంచినీళ్ళు ఇచ్చారు మాకు. మా గుమ్మాల్లోకి వచ్చేస్తున్నాయి నీళ్లు ఈ రోజున తాగడానికి. దానికి కృతజ్ఞత తెలియజేసుకోవడానికి వచ్చాం మీ దగ్గరికి అని అన్నారు. వాళ్ళందరూ నమస్కారం చేసుకుంటూ అందరూ మొత్తం పెద్ద గ్రూప్. స్వామి అన్నారు, ఎంత తప్పు బంగారు అన్నారు. అదేమిటి స్వామి, అది తప్పేలా అవుతుంది కృతజ్ఞతలు చెప్పడం అంటే? వెంటనే అన్నారు, స్వామి చెప్పిన మాటలు మీకు కోట్ చేస్తాను. సేమ్ డైలాగ్ గాట్ రిజిస్టర్డ్ ఇన్ మై మైండ్ అండ్ ఐ ఫీల్ లక్కీ స్టిల్ మై మెమరీస్ గుడ్. సో ఏమన్నారంటే, నాకు దాహం వేసింది, నేను మంచినీళ్ళు తెప్పించుకున్నాను, నేను దాహం తీర్చుకుంటున్నాను, ఆ నీళ్లు తాగుతున్నాను, నన్ను నేను థ్యాంక్స్ చెప్పుకుంటానా, నన్ను నేను థ్యాంక్ చేసుకుంటానా? యు ఆర్ ఆల్ నథింగ్ బట్ మై ఓన్ రిఫ్లెక్షన్స్. మీకందరికీ దాహం వేస్తే నాకు దాహం వేసినట్టు, మీకోసం మంచినీళ్ళు తెప్పిస్తే నా కోసం తెప్పించుకున్నట్టు, మీరు తాగి దాహం తీర్చుకుంటే నేను తాగి దాహం తీర్చుకున్నట్టు. ఇది భగవతత్వం, ఇది ధర్మం. అందుకే రాజులు ఎప్పుడు కూడా ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లా పరిపాలించేవారంటారు. రాజు తన యొక్క స్వార్థాన్ని కూడా విడిచిపెట్టి ప్రజల యొక్క అభివృద్ధి కాంక్షించేటటువంటి వాడు నిజమైన రాజు అవుతాడు భగవంతుడు. అందుకే బిడ్డలందరి యొక్క ఆనందం చూస్తారు. అలా చూశారు స్వామి. మొత్తం అవతారం ప్రకటించిన రోజు నుంచి చివరి వరకు ఇతరుల యొక్క ఆనందం కోసం సర్వ సుఖాలు విడిచిపెట్టి, అంటే ప్రాపంచకమైనటువంటివి, తన జీవితాన్ని ప్రతి క్షణాన్ని కూడా ప్రపంచం యొక్క మంచి కోసం వినియోగించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం, అవిశ్రాంతంగా పనిచేసినటువంటి అవతారం అని వెంటనే అన్నారు. మీరందరూ కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు, తప్పు బంగారు, నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకోకూడదు అని నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలన్నారు. అదేమిటి స్వామి అన్నారు, మీకు సేవ చేసుకునేటటువంటి ఒక మహాభాగ్యాన్ని నాకు కలిగించి మీకు మంచినీళ్ళు అందించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అని, ఇంకా ఇటువంటి అవకాశాలు మీరు ఎన్నో నాకు కలిగించి ఈ అవతారం యొక్క ప్రయోజనాన్ని సఫలం చేస్తారని కోరుతున్నానన్నారు. ఐ వాజ్ రిమైండెడ్ ఆఫ్ జీసస్ వెన్ హీ వాజ్ క్రూసిఫైడ్. ఆ క్రూసిఫిక్షన్ అప్పుడు ఆయన అదే అన్నారు, ఓ మై ఫాదర్ ఫర్ గివ్ దెమ్ దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్ అన్నారు. అవతారాల తత్వం ఎప్పుడు అలాగే ఉంటుంది, మనమే అర్థం చేసుకోలేం. అన్ని అవతారాలను అలాగే ఉంటారు వాళ్ళే.
అంటే గీతలో కృష్ణుడు చెప్పినట్టు మమ ధర్మ అనే ఫేజ్ ఒకటి వస్తుంది, దాన్నే మన ధర్మాన్ని ఇప్పుడు స్వామి ద్వారా మనం ఎలా పాటించాలో మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ఇలాగే ధర్మం అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అవతల ఉన్న మన చుట్టుపక్కల ఉన్న సొసైటీలో ఉన్న ప్రజల కోసం మనం ఏదైనా చేయగలిగితే అది ధర్మోద్ధరణ అంటున్నారు. ఇప్పుడు భక్త రక్షణ, ధర్మరక్షణ ఈ విధంగా చేసినప్పుడు దీనిలో వేద పోషణ అనేది ఎందుకు ఇంపార్టెంట్? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అంటే మన దేశంలో ఎప్పటి నుంచో వస్తున్న సనాతన ధర్మంలో వేదం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దాని అన్నిటికీ అదే బేసిస్ అంటారు. ఇప్పుడు వచ్చే సైన్స్ లో కూడా వీళ్ళు ఏదో కొత్తగా కనుక్కున్నారని చెప్తారు, కానీ ఆ శాస్త్రాలన్నీ మన వేదంలో ఆల్రెడీ ఉన్నాయి. ఇలాంటి వేదాన్ని పోషించాలి అని స్వామి సంకల్పించారు కదా. ఈ ధర్మరక్షణలోకి, భక్త రక్షణలోకి ఈ వేద పోషణ అనేది ఎలాగైనా ఉపయోగపడుతుందా? అంటే దాని యొక్క రోల్ ఏంటి ధర్మరక్షణ?
వేదం అంతా కూడా ఏంటంటే భగవత్ తత్వాన్ని గురించి చెప్పేటటువంటిది వేదం. ఈ చరాచర జగత్తునంతని కూడాను పోషిస్తున్నటువంటి వారు, రకరకాలుగా రక్షిస్తున్నటువంటివి, దైవశక్తులు ఎన్నో ఉన్నాయి. ఆ దైవశక్తులన్నింటినీ కూడా మనం ప్రీతిపరచడం ద్వారా ఆ దైవశక్తులన్నీ కూడా మన్ని ప్రీతిపరుస్తూ ఉంటాయి అని నమ్మకం మొదటి నుంచి కూడాను. వేదాలు ఎవరో మనకి ఇచ్చినటువంటివి కాదు, అపౌరుషేయాలు. అవి అలా ఇవ్వబడ్డాయి, ఎవరి చేత ఇవ్వబడ్డాయి ఎవరికి తెలియదు అసలు, ఎప్పుడు వచ్చాయి ఎలా ఉన్నాయని. ఆ ఇంటోనేషన్ తోటి ఆ వేదం అలా చదవడం చేత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రకంపనలు వస్తాయి అని చెప్పి చెప్తారు. ఆ ప్రకంపనలు చాలా ఇంపార్టెంట్ సృష్టిలో అన్నింటినీ కూడా ఉత్తేజపరచడానికి, ప్యూరిఫై చేయడానికి. ఈ సృష్టిలో చాలా వరకు ఇంప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది రకరకాల కారణాల చేత. ఆ ఇంప్యూరిటీస్ అన్నింటినీ కూడా మనం తీసేసి మళ్లీ ప్యూరిఫై చేసి దాన్ని మనం అందుకుని ఆ ప్యూరిఫికేషన్ ద్వారా మన ఆత్మల్ని పరిశుద్ధం చేసుకుని మనం ఉన్నతమైన గతుల్లోకి ప్రవేశించాలి అంటే మనం తీసుకునే ప్రతీది కూడా ప్యూర్గా ఉండి ఉండాలి. ఎలా వస్తుంది ప్యూరిటీ అనేదంటే యజ్ఞ యాగాదుల ద్వారా చేసేవారు అని చెప్పి స్వామి ఇక్కడ చేసినటువంటి ప్రతి దశలకి ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు చెప్పారు చాలాసార్లు. ఏమన్నారంటే మనం యజ్ఞం జరిగినప్పుడు యజ్ఞంలో నెయ్యి పోస్తాం, మంత్రాలు చదువుతాం, పొగ సృష్టింపబడుతుంది, పొగ పైకి పెడుతుంది. ఇట్ ఈజ్ స్పిరిచువల్ స్మోక్ విచ్ ఎమినేట్స్ అన్నారు. ఆధ్యాత్మిక శక్తితో కూడినటువంటి పొగ సృష్టింపబడుతుంది, అది వెళ్లి ఆధ్యాత్మిక శక్తి కలిగిన మేఘాలను సృష్టిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉన్న మేఘాలు ఆధ్యాత్మిక శక్తి ఉన్న వర్షాన్ని కురిపిస్తాయి. ఆధ్యాత్మిక శక్తి ఉన్న వర్షం ద్వారా ఆ నీరు భూమి మీద ప్రవేశించి భూమిలో పంటలను పండిస్తుంది. ఆ పంటల ద్వారా ఆధ్యాత్మిక శక్తి మనలో ప్రవేశిస్తుంది, మనం మళ్లీ తిరిగి దాన్ని స్వీకరిస్తాం. కాబట్టి ఈ రకంగా మనం తినేటువంటి తిండి, వచ్చేటువంటి వర్షము, వీచే గాలి, నీరు సమస్తము కూడా ఆధ్యాత్మికమయంతో ఉండి ఉండేది. కాబట్టి జీవితాలు చాలా భిన్నంగా ఉండేవి. ఈ రోజున ఏమవుతోందంటే ఎయిర్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్, ఫుడ్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్, వాటర్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్, ప్రతిదీ కూడా పొల్యూట్. ఎందుచేతంటే ఈ పొల్యూషన్ ని మనం రిమూవ్ చేసేసి మళ్లీ ప్యూరిఫై చేయడానికి ప్రయత్నాలు మనం చేయటం లేదు. అందుచేత వేదోద్ధరణ అవసరము, వ్యాధం చదవడం. అందుకే ప్రతిరోజు నగర సంకీర్తన చేస్తామని. ఇక్కడ నగర సంకీర్తన చేసినప్పుడు ఎయిర్ అంతా ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జ్ ఎయిర్ ను పీపుల్ పీలుస్తారు, ఆ ప్రకంపనలన్నీ వస్తూ ఉంటాయి. మీకు సింపుల్ గా చెప్తాను. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విశ్వామిత్రుల వారి ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా వెళ్లిపోవడం మొదలెట్టాయి. ఆయన వెనకాల చాలా దూరం వెళ్లిపోయాయి. వెళ్లిపోతుంటే ఆయన చెప్పారు, మీరు రాకండి నాతోటి, నేను తపస్సు చేసుకోవడం వెళ్తున్నాను, మీరు వెళ్లి అక్కడే ఉండండి అని చెప్పి. సో మళ్లీ ఆ జంతువులన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. కానీ వారు ఏ భాషలో చెప్పారు వాటికి తెలియదు కదా మనకి, కానీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మళ్లీ వెనక్కి వెళ్లిపోయి ఆ ఆశ్రమంలో ఉండేవి. రెండో వెనకలు ఏంటంటే పరస్పర విరుద్ధ భావాలున్నటువంటి యానిమల్స్ అన్ని కూడా స్నేహభావంతో జీవిస్తూ ఉండేవి ఆశ్రమాల్లోనూ. మీరు చదివి రామాయణం భారత భాగవతాల్లో అందరి యొక్క ఆశ్రమాల గురించి చదవడం మీకు తెలుస్తుంది. ఆ ఆశ్రమాలు ఇలా ఎలా జరుగుతుంది, ఆశ్రమంలోనే కప్పకి పాము పడకబట్టింది అంటారు. ఎలా జరుగుతుంది, పరస్పరం విరుద్ధంగా ఉన్నవి. ఎంచేదంటే ఆధ్యాత్మిక ప్రకంపలు లేవండానికి వీల్లేదు. ఇది వేదశక్తి అంటాను. ఈ శక్తి ఉంది, ఇప్పుడు లేదు అని మనకి కనిపించలేదా, మనకి లేదనడానికి కుదరదు. మనకి కనిపించడం చాలా ఉన్నాయి, అవన్నీ లేదా లేదంటే కుదరదు. నీకు చూసే శక్తి లేకపోవచ్చు, అది నీలో ఉన్న లోపం. నీలో ఉన్న లోపాన్ని సృష్టికి ఆపాదించకూడదు. సో స్వామి ఏమన్నారు తెలుసా, సింపుల్ గా చెప్పారు, యథా దృష్టి తథా సృష్టి, నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది అంతే. అంచేత ఈ వ్యాధరక్షణ అనేటటువంటిది, వ్యాధములన్నింటినీ కూడా పోషించడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మరీ అవసరం. ఎందుకంటే ప్రపంచంలో చాలా అధిక భాగం అంతా కూడా, ప్రపంచంలో ఉన్న అధిక భాగంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఈతి బాధలకు గురవుతున్నారు. శాంతి సుఖాలు లేకుండా బాధపడుతున్నారు, తిండి లేకుండా బాధపడుతున్నారు, ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నారు. వారికి ఆనందాన్ని కలిగించగలిగినటువంటిది ఒకే ఒక శక్తి ఉంది, ఆధ్యాత్మిక శక్తి. ఆ ఆధ్యాత్మిక శక్తిని మనం పునరుత్తేజం చేయాలన్నమాట దీంతో.
సార్, వేద పఠనం ఒక్కటి చేస్తే చాలా, లేకపోతే దాని వేదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఎంతో మంది స్వామి ఎన్నోసార్లు వేదం పఠిస్తే సరిపోదు, వాటి యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవాలంటారు. అది
వరుణ్, ఈ విషయంలో నాకు ఒక మంచి సంఘటన గుర్తొస్తుంది. 2003లో నేను స్వామి కాలేజీలో చేరినప్పుడు మేము బృందాల్లో చేరాం. ప్రతి 2 నెలలకో 3 నెలలకో ఫెస్టివల్స్ కోసం వచ్చేవాళ్ళం. ఫస్ట్ గురు పూర్ణిమ, తర్వాత దసరాకి, స్పోర్ట్స్ మీట్కి, శివరాత్రికి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 మంత్స్ వచ్చేవాళ్ళం. ఆ టైంలో నేను చెప్పాల్సిన ఇన్సిడెంట్ ఏంటంటే, మేము వచ్చిన ప్రతిసారి స్వామి వేదనారాయణ సార్నో, కృష్ణ సార్నో, లేకపోతే సుజీంద్రన్ అనే ఒక అతను ఉన్నాడు, అతన్నో అందరినీ పిలిచి పురుష సూక్తం, నారాయణ సూక్తం, నారాయణ ఉపనిషత్తు వీటి యొక్క మీనింగ్ చెప్పమన్నారు. అంటే స్వామి మనం చదివితే సరిపోదు, దాని యొక్క మీనింగ్ కూడా మనం తెలుసుకోవాలి అని. ఇదే ఒక మీనింగ్ లో స్వామి పురుష సూక్తంలో లాస్ట్ 3 లైన్స్ వస్తుంది, ఇష్టం మనిషానా, అమూ మనిషానా, సర్వం మనిషానా. అంటే స్వామికి కూడా ఏదో వేదం చదవాలంటే మనం మనకు తెలిసినంత వరకు స్వామి ఓన్లీ స్కూల్లో చదువుకున్నారు, ఆయనకి వేదం రాదు అని అనుకోవచ్చు మనం. కానీ డిస్కోర్స్లు వింటే స్వామి చాలా చోట్ల చాలా వేదం యొక్క లైన్స్ అన్ని చెప్తూ ఉంటారు. ఒకరోజు స్వామి ఇలాగే దర్శనంకి వస్తున్నప్పుడు పురుషోత్తం చదువుతున్నారు. సో స్వామి వేదం బ్లాక్ ముందు ఆగినప్పుడు ఇష్టం మనిషానా అమ్ము మనిషానా సర్వ మనిషానా అన్నప్పుడు, సర్వ మనిషానా అన్నప్పుడు స్వామి పైకి వేలు చూపిస్తూ గుండ్రంగా తిప్పారన్నమాట. తిప్పేసి సర్వ తిప్పి ఇలా దీవించినట్టు అభయహస్తం ఇచ్చి లోపలికి వెళ్ళారు. వీళ్ళకి అర్థం కాలేదు స్వామి ఏం చేశారు అనేది. తర్వాత వీళ్ళు ఏదో ఒక బుక్ తీసుకుని ఆ యొక్క మీనింగ్ చూస్తే ఇష్టం మనిషానా అమ్ము మనిషానా సర్వ మనిషానా అంటే నాకు ఇష్టమైనవన్నీ ఇవ్వు, మిగతావి ఇవ్వు, మొత్తం ఈ ప్రపంచంలో మాకు ఏవైతే అవసరం ఉన్నావో వాటిలన్నిటితో స్పిరిచువల్ గా వరల్డ్లీగా మమ్మల్ని బ్లెస్ చేయి అన్న మీనింగ్. దాన్ని స్వామి ఆ చేత్తో అలా గాల్లో తిప్పినట్టు తిప్పి వీళ్ళని బ్లెస్ చేసి వెళ్ళిపోయారు. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. అంటే మీనింగ్ తెలుసుకుంటే మనకే ఆనందం వేస్తుంది. ఇంకోటి ఈ వేదం యొక్క భృగువల్లిలో ఒక వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఇంపాక్టెడ్ మై లైఫ్, దానిలో అన్నం నన్నింద్యాత్, అన్నం నా పరిచక్షితాత్, అన్నం బహుకూరితాత్, ఇలా మూడు పారాగ్రాఫ్స్ లో మూడు వస్తుంది. అంటే అన్నాన్ని మనం ఎలా చూసుకోవాలి, అన్నాన్ని ఎలా చూసుకోవాలి అంటే ఎప్పుడైనా అన్నాన్ని నిందించకూడదు. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, కానీ బాగాలేదు లేదా దాన్ని ద్వేషించినట్టు మాట్లాడకూడదు. అన్నం నా పరిచక్షిత, ఎప్పుడైనా అన్నం వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేయకూడదు అంటే అహంభావంతో. అంటే నీకు ఎక్కువైపోతే నువ్వు తినలేవు కానీ అంతే తప్ప నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇది నచ్చదు అన్న టైప్లో ఉండకుండా ఉండకూడదండి. అంటే మీనింగ్ తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. దానివల్ల ఇట్ యాక్చువల్లీ క్రియేట్స్ ఇన్నర్ థాట్స్. మనకే క్వశ్చన్స్ వస్తాయి, ఓహో ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి అంటే. అంటే మనకి చిన్నప్పుడు ఎవరు చెప్పు ఉండకపోవచ్చు, కానీ ఈ వేద పోషణ వల్ల మేబీ ఆ మీనింగ్ తో పాటు తెలుసుకుంటేనే ఆ వేద పోషణ అనేది కంప్లీషన్ ఉంటుంది. అందుకనే స్వామి ఇన్సిస్ట్ చేసేవారు మీరు మీనింగ్ కూడా తెలుసుకోండి అని.
యాక్చువల్గా మీనింగ్ తెలుసుకోవటం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. ఈ రోజులలో మొత్తం వేదం అంతా నేర్చుకునే దాన్ని అర్థం చేసుకునేదంతా చేయటం కష్టం. కానీ ఇంకో కాన్సెప్ట్ లో మనం ఆధ్యాత్మికంలో జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ రకంగా అయితే ఈ జ్ఞానం అవసరమో, ఈ జ్ఞానం కంటే చాలా ఎక్కువ అవసరం భావన అంటారు. భావన చాలా ప్రధానం అన్నమాట. ఆ భావోద్వేగం అనేటటువంటిది కనుక ఉంటే, ఆధ్యాత్మిక భావోద్వేగం అనేది కనుక ఉంటే నీకు అర్థం తెలియకపోయినా పర్వాలేదు. ఇంకా ఎంతేదంటే ఆ చదివేటప్పుడు ఆ తన్మయత్వం పొందాడు జస్ట్ బికాజ్ ఆఫ్ ఆ ఇంటోనేషన్స్ లో చదువుతూ ఉంటారు. ఆ ఇంటోనేషన్స్ ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పుడు త్యాగరాజస్వామి గారి కీర్తనలు విని ఎంతో మంది ఆనందపడుతుంటారు, వాళ్ళందరికి అర్థం తెలిసేనా? అది ఆ పారవశ్వత్వం పొందుతూ ఉంటారు. ఇది కాదు, ఆ పారవశ్యం ఎలా పొందుతారు అని. వాల్మీకి మహర్షి మంత్రం చెప్పారు, ఆయనకు అర్థం తెలుసని చెప్పి తెలుసుకున్నారా మంత్రం? అలాగే తిన్నడు ఉన్నాడు, తిన్నడుకి ఏం తెలుసని సంపాదించాడు. అందుచేత మనం అర్థం తెలుసుకోవటం మంచిది, తెలుసుకోవాలి. తెలియనంత మాత్రం చేత దానివల్ల మనకేమీ దోషం లేదు. అది కాకపోయినా అది దాని ఎందు అపారమైనటువంటి ప్రేమను పెంచుకోవటం అటువంటిది కావాలి మనకి. ఏంటంటే ఇన్ఫ్లించింగ్ ఫెయిత్ అంటాం దాన్ని. అంటే ఇంక అసలు క్వశ్చన్ ఐ బిలీవ్ ఇట్ అంతే. ఎందుకు బిలీవ్ అంటే ఐ బిలీవ్ ఇట్, దట్స్ ఆల్. ఫర్ మై ఓన్ ప్లెజర్ ఐ బిలీవ్ ఇట్. నేను దీన్ని విశ్వసిస్తున్నాను, దీనివల్ల ఎంతో జరిగింది, పూర్వకాలం ఎంతో జరిగింది, దానివల్ల ఎన్నెన్నో లాభాలు పొందారు అందరూ. ఎంతో మంది భక్తులు ఉంటారు స్వామిని ఎందు విశ్వాసం తట్టి వాళ్ళందరూ ఏదో కోరి భక్తిని పెంచుకోరు వాళ్ళు. వాళ్ళు ఊరికే జస్ట్ స్వామిని చూస్తే దే ఫీల్ సో హ్యాపీ. నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు స్వామి. అదేమిటి? ఏం వద్దు స్వామి, ఏం కావాలి? మిమ్మల్ని చూసి చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ సీయింగ్ యూ అని. అటువంటిది కావాలి, ఆ స్థితికి చేరాలి. ఎప్పటికైనా సరే ఆ స్థితికి చేరాల్సిందే ఎవడైనా. అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికతని పెంచుతుంది మనలో.
పాత డిస్కోర్సుల్లో ఒకసారి చాలాసార్లు విన్నాను సార్, ఇది ఈ మధ్య శైలేష్ సార్ అని మా హాస్టల్లో ఉంటారు, ఆయన కూడా కోట్ చేసేవారు. స్వామి ఎప్పుడు చెప్పేవారంట, నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మి చెడిన వారు లేరు 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 అని స్వామి ఉపన్యాసం ఇస్తూ ఆ బల్ల గుద్ది మరీ చెప్పేవారంట.
అంతే,
ఇలాంటిది చాలాసార్లు చెప్పారు. అందుకని మీరు చెప్తుంటే మనం వేదం మీనింగ్ తెలిసినా తెలియకపోయినా మనం మాత్రం రోజు చదవగలిగితే, ఆ విశ్వాసం పెట్టుకుంటే ఏదో ఒక రోజు మనకి ఆ మీనింగ్ ఆటోమేటిక్ మనకి అనిపిస్తుంది మనకి లోపల నుంచి.
మనకి వేదం యొక్క అర్థం తెలియనంత మాత్రాన మనం వేదం చదవలేమని అనుకోవడం అది అంత మంచిది కాదు. ఒకవేళ వేదం అర్థం తెలియకపోయినా సరే వేదం అర్థం తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే దానికి ఒకటే ఒక మార్గం ఉంది. స్వామి యొక్క ఉపన్యాసాలు వింటే సర్వవేద సారం అంతా అందులోనే ఉంది. ఇది గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి వారి కుమారుడు జరిగిన ఆ యొక్క సంఘటన అందరికీ విశదమైన విషయమే. కాబట్టి అది ఒక్కసారి మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే స్వామి చెప్పేదంతా, స్వామి ఉపన్యాసంలో చెప్పేదంతా వేదసారమే. ఒక నారాయణ సూక్తం చూస్తే నారాయణ సూక్తం యొక్క అర్థం ఏంటంటే నువ్వే దేవుడి, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, ఆధ్యాత్మిక హృదయం ఎక్కడ ఉంది అక్కడ దేవుడు ఉన్నాడు. స్వామి కూడా అదే చెప్తుంటారు, మీ స్పిరిచువల్ హార్ట్ రైట్ ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ చైతన్యం ఉంది. స్వామి ఎన్నోసార్లు ఉపన్యాసాల్లో చెప్పారు. ఇది ఒక విషయం. అదొక్కటే కాకుండా ఈ వేద పోషణ స్వామి ఎలా చేశారు అనే విషయాన్ని చూస్తుంటే గనక మనకు చాలా నిజానికి ఆనందం ఇస్తుంది. ప్రపంచంలో నేడు వేదం నేర్చుకునే వాళ్ళంతా, చాలా వరకు వేదం నేర్చుకునే వాళ్ళంతా ఒక సాయి భక్తుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వేదం చెప్తారు కదా, చాలా బాగుంటుంది, మాకు కొంచెం నేర్పిస్తావా. ఎన్నోసార్లు చూస్తుంటాం వైట్ హౌస్ లో, అమెరికా వైట్ హౌస్ లో వెళ్లి రుద్రం చాంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారు భారతీయులు కూడా కాదు, అమెరికన్సే, కానీ వాళ్ళు వేదానికి అంత ప్రాముఖ్యతనిస్తున్నారు. కాబట్టి ఈ ఇలాంటి సమయాల్లో మనం కూడా వేదానికి ప్రాముఖ్యతనిచ్చి మనకు అర్థం తెలియకపోయినా సరే మంత్రాల్ని అనుదాత్త ఉదాత్తాలు స్పష్టంగా నేర్చుకుని వాటిని చదువుతూ విశ్వాసంతో మనం ఆనందాన్ని పొందితే అదే ఒక దైవిక అనుభవం లాగా ఉంటుంది.
ఈ తిను విదేశాల కోసం వేద పోషణ కోసం చెప్తున్నారు కాబట్టి స్వామి ఎంత ఇంపాక్ట్ చేశారంటే వేరే దేశాల మీద, జపాన్కి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ల భాషలో పలికే పలుకులు నాలుక మడత పెట్టి ఉన్నప్పుడు ప్రొనౌన్సియేషన్ వాళ్ళకు ఉండదు వాళ్లకున్న భాషలో. కానీ ఈ రుద్రం నేర్చుకోవాలని చెప్పి ఒక అతను, వాళ్ళకి ఆ అక్షరాలు లేవు కనుక దాన్ని మన నాలుక ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బొమ్మల కింద గీసుకుని ప్రొనౌన్సియేషన్ అలా నేర్చుకుని ఒక బుక్ కింద తయారేసి అది వాళ్లకున్న సమితిలో పంచి అందరి చేత రుద్రం చాంట్ చేయిస్తున్నారు ఇప్పుడు జపాన్ లో. అండ్ వాళ్ళు పుట్టపర్తికి కూడా వచ్చి చాలాసార్లు చాంట్ రుద్రం ఉచ్చరించి స్వామి యొక్క బ్లెస్సింగ్స్ పొందారు ఈ మధ్యలో.
యాక్చువల్ గా మనం వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ అనమాట. మనంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు ఉండరు. అసలు దానికి చాలా కారణాలున్నాయి. మొదటి కారణం ఏంటంటే మనం అసలు ఈ దేశంలో పుట్టడమే చాలా గొప్ప కారణం. అసలు ఈ దేశంలో జన్మించి ఒక ఇప్పుడు మీరు కొంచెం చాలా మంది అనేక అనేక దేశాల్లో జన్మించారు, వాళ్ళు ఇక్కడ ఎందుకు జన్మించలేదు? మనం ఇక్కడ ఎందుకు జన్మించాం? ఈ దేశంలో జన్మించాం సరే, ఈ జన్మలో జన్మించడమే కాకుండా మనం మళ్ళీ పుట్టపర్తికి రావడం జరిగింది. దీనిలో కావాలి అనుకుని పుట్టపర్తి వచ్చిన ఎంతమంది? అసంకల్పితంగా పుట్టపర్తికి వచ్చినటువంటి వాళ్ళు బోల్డ్ చెప్పలేము. తీసుకొస్తారు, భగవంతుడు తీసుకొచ్చారు, ఆయన దర్శనం ఇచ్చారు, ఆయనతో మాట్లాడే భాగ్యం కలిగించారు, అన్నీ చెప్పారు. తర్వాత మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలో మహాజ్ఞానులు అనబడినటువంటి వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంక్లూడింగ్ సంబడి లైక్ ఐన్స్టైన్, ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్, ఆయన, జర్మనీ నుంచి పెద్ద పెద్ద స్కాలర్స్, అమెరికన్ స్కాలర్స్, వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఒక భారతీయ సంస్కృతి ఒక్కటే నిజమైనటువంటి సంస్కృతి, అది మాత్రమే ప్రపంచాన్ని జయిస్తుంది, అది మాత్రమే ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, మిగతా సంస్కృతులన్నీ కూడా ఎందుకు పనికిరానిటువంటి సంస్కృతులు అన్నారు. అందుకే వెన్ వీ టాక్ అబౌట్ వేదాస్, ఉపనిషద్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హిందూయిజం, వీ సే వన్ థింగ్, ఇవన్నీ కూడాను దోస్ ఆర్ నాట్ యాక్చువల్లీ సంథింగ్ బిలాంగింగ్ టు ఏ రిలీజియన్, కాదు, మతం కాదు అది అసలు, ఇట్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నారు. దాన్ని వేదం దేన్ని సూచిస్తుంది అంటే జీవితాన్ని సూచిస్తుంది. మానవులందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి జీవితాన్ని గడపాలి, ఉదయం లేవటము, దేవుడికి నమస్కారం చేయటము, స్నానం చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటము, ప్రకృతిని ఆరాధించటము, ప్రకృతిని పోషించటము, ప్రకృతిలో కలిసి ఉండటము, ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని స్వీకరించటము, ఆధ్యాత్మిక శక్తిని పొందడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము, మళ్లీ మన శక్తిని అంతని కూడా సృష్టికే తిరిగి అప్పచెప్తూ ఉండటం, దట్స్ ఆల్. ఎప్పుడూ పాజిటివ్ మైండెడ్ గా, రెండే ప్రిన్సిపల్స్, వన్ ఇస్ పాజిటివ్ మైండెడ్నెస్, పాజిటివ్ మైండే ఉండాలి ప్రతి దాని ఎందు కూడా, ఎక్కడ ఏ విషయంలో నీకు ద్వేషం కోపం రాకూడదు, ఎవరు ఎన్ని విధాలుగా కోప పెట్టాలని నిన్ను ప్రయత్నం చేసినప్పుడు కూడా నువ్వు కోపడకూడదు. వాళ్ల స్వభావం అది, వాళ్ల స్వభావం వాళ్ళు మార్చుకోవాలి అని మనం ప్రార్థించాలి. భగవంతుడు వాళ్ళకి శక్తి ఇవ్వాలి, వాళ్ళు కూడా శాంత స్వభావులు అవ్వాలి, వారు కూడా సత్యాన్ని చూసేటటువంటి మనస్సును పెంపొందించుకోవాలి అని మనం ప్రార్థించాలి. వన్, పాజిటివ్ మైండెడ్నెస్. రెండోది ఆల్ ఇంక్లూజివ్నెస్ అని ఒక ఫిలాసఫీ ఉంది. ఆల్ ఇంక్లూజివ్నెస్ అన్నాం అనుకోండి, విషం ఉంది, భగవంతుడే సృష్టించాడు విషాన్ని కూడా,
అమృతాన్నే సృష్టించలేదు, విషాన్ని సృష్టించాడు. దాని ప్రయోజనం దానికి ఉంది, దీని ప్రయోజనం దీనికి ఉంది. జంతువులను సృష్టించాడు, చెట్లను సృష్టించాడు, నదులు సృష్టించాడు, ఎన్నెన్నో సృష్టించాడు. దీని ప్రయోజనం దానిది. యూ కెనాట్ సే ఐ యాక్సెప్ట్ సమ్, ఐ డోంట్ యాక్సెప్ట్ ది అదర్. హూ ఆర్ యూ ఎదర్ టు యాక్సెప్ట్ ఆర్ నాట్? అది వారి సంకల్పం. వారి సంకల్పం అన్ని పెర్ఫెక్టే. కృష్ణ పరమాత్మ యుద్ధం ఎందుకు చేశారు? చేయాల్సి వస్తే యుద్ధం చేస్తాను, అవసరమైతే అవసరమైతే యుద్ధం చేస్తారు, వారే జరిపిస్తారు. భగవాన్ బాబా వారు ప్రత్యక్షంగా చేయకపోవచ్చు, సంకల్పం ద్వారా ఏది ఉండకూడదు దాన్ని తగ్గిస్తూ ఉంటారు. ఇది ప్రేమతో చేస్తూ ఉంటారు, అది ప్రత్యక్షంగా చేశారన్నమాట. అంచేత మనం బ్రాడ్ మైండెడ్ గా తయారైపోవాలి. యూ హ్యావ్ టు డెవలప్ ఎ వండర్ఫుల్ వెరీ 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 బ్రాడ్ స్పిరిచువల్ మైండ్ ఇన్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. ఆ జ్ఞానం మనకి ప్రసాదించడానికి ఈ అవతారం నడిచొచ్చింది. నడిచొచ్చి మనకి ఆ రహస్యాలన్నింటినీ కూడా వారు ఉపన్యాసాల ద్వారా తెలియజేశారు.
సార్, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో చక్కని విషయాలను మాకు తెలియజేశారు. ఒక వేద పోషణని గాని, ధర్మరక్షణని గాని, మనం ఏ అంశం తీసుకున్నా సరే స్వామి జీవితంలో ఉండే ఆ అఖండ అనుభవాల సముద్రంలోంచి కొన్ని చుక్కలను మాకు ఇవాళ రుచి చూపించారు మీరు. మీకు చాలా ధన్యవాదాలు. చివరగా స్వామి వారి లక్ష్యాల ద్వారా, వారి జీవితం ద్వారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు స్వామి. కాబట్టి వారి జీవితం ద్వారా వారు జీవించి చూపించిన ఆదర్శాలకు మనందరం కట్టుబడి మన జీవితాల్ని సాయి కైంకర్యంలో అర్పించుకోవాలని స్వామిని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం మొత్తటిని స్వామి పాదపద్మాల చెంత అర్పిస్తూ ముగిద్దాం. జై సాయి.
జై సాయిరాం.
సాయిరాం.
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గంగాధర శాస్త్రి గారికి, శ్రీ నాగసాయి విశ్వేశ్వర్, శ్రీ అరుణ్ సాయి, శ్రీ సాయిచంద్, శ్రీ వరుణ్లకు ధన్యవాదాలు. ఇంతటితో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ నిర్వహిస్తున్న వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి. జై సాయిరాం.